జీవాత్మ దాని పరికరాలు ద సోల్ అండ్ ఇట్స్ మెకానిజం బై మాస్టర్ జ్వాలకు గారు చెప్పిన ఎలీ సెయి బేరీ గారు రాసిన దానికి మాస్టర్ గారు ఇచ్చిన ఒక అవగాహన దాన్ని అవగాహన చేసుకోవడానికి మనం ప్రయత్నం ఆ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఇవాళ అసలు మనకు ఒక విషయం చెప్తే గురువు దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండాలేంటి, వినాలి అంతే కదా. గురువు చెప్తుంటే మనం వినాలి అంతేనా. అలా అయితే పాటికి ఆయన చెప్పినవన్నీ మాస్టర్ చెప్పిన 30 ఏళ్ళని చెప్పినవన్నీ మనకు కంఠోపాఠంగా వచ్చేయటం ఆచరించేయటం అంది చేసేసి ఉండాలి. ఎంతమంది చేసామని ప్రశ్న ఎవరికి వాళ్ళే, పక్క వాళ్ళని అడగకూడదు. అడగకుండా గురువు చెప్పింది మనకు అర్థం కావాలంటే మనం ఎలా ఉండాలి ఆ స్థితి తెలిస్తే తప్ప మాస్టర్ ఇచ్చిన క్యాసెట్లు విన్నా, మాస్టర్ ఇచ్చిన పుస్తకాలు చదివినా, అలాగే వీడియోలు విన్నా, ఆడియో ఏం చేసినా సరే ఆ స్థితిలో ఉండి వింటేనే, ఆ స్థితిలో ఉండి చూస్తేనే అర్థం ఉంటుంది. లేకపోతే ఏం చెప్పారు అంతా ఏదో బాగా చెప్పారు మాస్టర్, అబ్బో బ్రహ్మాండంగా ఉంది అంటాం. ఏం బ్రహ్మాండం, ఏమి తెలియదు అన్నమాట అర్థం. బ్రహ్మాండంగా ఉందంటే ఏం తెలియదు అని అర్థం. ఎందుకంటే మనకు బ్రహ్మాండం గురించి ఏమి తెలియదు. బ్రహ్మాండం గురించి తెలిసినవాడు బ్రహ్మాండంగా ఉంది అండవు. పిండాండ బ్రహ్మాండ సంబంధం అని బోల్డ్సార్లు చెప్తారు. దాంట్లో బ్రహ్మాండం గురించి ఏం తెలుసు, అసలు పిండాండం గురించే తెలియదు అని ఈ జీవాత్మ దాని పరికరాల్లో చెప్తున్నారు. ఈ భవిష్యత్ విద్య ఎలా ఉంటుంది, దానికి ఆధారం ఏంటి, రాబోయే కాలంలో విద్య ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ది బేస్ ఆఫ్ ద న్యూ ఏజ్ ఎడ్యుకేషన్, న్యూ ఏజ్ ఎడ్యుకేషన్ ఇలా ఉండాలి, ఉండాలంటే దానికి ఏంటి బేస్, దానికి పునాది ఏమిటి అంటే తేజమన్నది ఆ అంతఃకరణ డెవలప్ అవటమే కదా. అంతఃకరణ డెవలప్ అవటం అనేది మన గోల్, దానికి చెయ్యాల్సిన అంత ప్రాక్టికల్స్ ఉన్నాయి, గోల్ ఒక సిలబస్ ఉంది. ఆ సిలబస్ అంతా ఎవరు చెప్తారు? గురువులు చెప్తారు. అలా చెప్పిన గురువు చెప్పిన వాక్యాలు మనకు అర్థం కావాలి అంటే, వాళ్ళ ఉపదేశం మనకు ఆచరణలో పెట్టడానికి వీలుగా మనకు తెలియాలంటే మనం కొన్ని వదులుకోవాలి. వదులుకోవాలి అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు తేజ వింటోంది, ఆర్కే మాస్టర్ చెప్తున్నారు. అప్పుడు తేజ వదులుకోవాల్సినవి రెండు ముఖ్యంగా. ఒకటి ఏంటంటే తేజ వింటున్నది అని గుర్తు ఉండకూడదు. అంటే అర్థం ఏంటి, తేజ అనేది అక్కడ దేన్ని చెప్తోందంటే ఆ శరీరానికి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు. కాబట్టి ఆ పేరుతో గుర్తుండి వినకూడదు. వీటి ఏం అర్థం కాదు, అర్థం అవుతుంది కానీ తెలియదు. ఇది అర్థం అవుతుంది కానీ తెలియదు అనేది కూడా తప్పు. వింటాం కానీ ఏం తెలియదు. ఆత్మ అని ఒక మాట అన్నారు. ఆత్మ అనేది వింటమే తప్ప ఎప్పుడు మనం అనుభూతిలోకి రాదు. ఎందుకంటే వింటున్నది ఎవరు? ఈ శరీరానికి ఏ పేరు పెట్టారో ఆ పేరు గల వ్యక్తిని వింటున్నాను. ఎంఎస్ఆర్ సీతారాం వింటున్నాడు. సీతారాం వింటున్నాడని వింటే ఏం అర్థం కాదు, సున్నా. రెండోది ఏంటంటే నేను పొడుగ్గా ఉన్నాను, నేను అందంగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను ఇంత చదువుకున్నాను, ఈ మాస్టర్ ఏం చదువుకుంది, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి ఉంటే ఏవి అర్థం కాదు. అంటే ఏముండకూడదు, ఉండకూడనివి తెలుసుకుంటే ఉండాల్సినవి తెలుసుకుంటాం. ఉండకూడనివి మనం తెలుసుకుందాం, అలాగే ఉండాల్సింది తెలుసుకుందాం. జస్ట్ వన్ మినిట్, వన్ మినిట్ కూడా కాదు, జస్ట్ ఫ్యూ సెకండ్స్. గురువు చెప్తున్నవి అర్థం కావాలంటే మనం నామము రూపము అనే వాటికి అతీతంగా ఉండాలి మన మనసు. కానీ మనం నామరూపాలకు అతీతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఏంటి నామరూపాలకు అతీతంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యం, నామానికి రూపానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎవరు చెప్తున్నారు స్టేజ్ మీద? ఎవరున్నారు? మాస్టర్ ఆర్కే ఉంది. ఆర్కే ఆర్కే అనే ఒక పేరు, నామము. రెండోది రూపము. మాస్టర్ మాస్టర్ అనగానే ఒక ఉత్సాహం, ఒక ఆనందం, వెళ్ళి కూర్చోవాలి, దగ్గరగా కూర్చోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. అవి దేని బట్టి వస్తున్నాయంటే నామం బట్టి వస్తున్నాయి, రూపం బట్టి కూడా వస్తున్నాయి. వీటికన్నిటికీ మించి జ్ఞానం, అక్కడి నుంచి వచ్చే ప్రేమ, వీటిని బట్టి వస్తుంది. కానీ మనం ఒక లెక్చర్ వినండి, మనిషిని చూడకండి అంటే ఎంత బాగా వినగలం? రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ. చెప్పేవాళ్ళ పేరు బట్టి వింటాం, చెప్పేవాళ్ళ ఆకారం బట్టి కూడా వింటాం. అలాగే మనం వింటున్నప్పుడు మన పేరు, మన ఆకారం కూడా గుర్తుంటాయి. కానీ ఎందుకంటే గురువు చెప్పే మాట దీనికంటే అతీతమైన స్థితిలోంచి మనకు అందించబడతాయి. కాబట్టి మనం ఆ స్థితిలో ఉంటేనే అందుతాయి తప్ప మనం దానికంటే తక్కువ స్థాయిలో ఉంటాం. అంటే సేమ్ వేవ్ లెంగ్త్ ఉండదు. మనకు ఏదో మనకు తెలిసినట్టుగా మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకున్నాం తప్ప అసలు వాళ్ళు ఏం చెప్పారు తెలియదు. ఎందుకని నామరూపాలు ఏవైతే ఉన్నాయో ఆ నామరూపాలకి అతీతంగా ఉంటే తప్ప మనకు గురువు చెప్తున్నది అర్థం కాదు. దీన్ని ఎలా మనం ఏమంటాం, సరిగ్గా ఇంటర్ప్రిట్ చేసుకుంటాం ఈ వాక్యాన్ని అంటే, నామరూపాల స్థితిలో ఉంటే ఏమవుతుందంటే నేను ఈ గురువుకి తప్ప నమస్కారం పెట్టను అనుకోదనట్టు. షిరిడీ బాబా చరిత్రలో చాలా మంది వేరే వాళ్ళు వస్తారు, వచ్చి మా గురువు వేరు, దీని కాదు, దీనికి నమస్కారం పెట్టడం ఏంటి అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ స్థానంలో వాళ్ళ గురువు కనిపిస్తాడు, తెలివి వచ్చినప్పుడు వాళ్ళు అయ్యో పొరపాటు చేసామని నమస్కారం పెట్టి ఆయన ఆశీస్సులు తీసుకుంటారు. అంటే మనం ఏ నామానికో ఏ రూపానికో కట్టుబడి ఉండటం అనేది మనస్సుకి సహజ లక్షణం. ఆ రెంటిటిని దాటితే తప్ప గురువు నిజంగా ఏం చెప్తున్నారో తెలియదు. అందుకని మనం ధ్యానంలో రోజు ధ్యానం చేసుకుంటే ఏదన్నా ధ్యానం చేయండి, అసలు ఏదో ధ్యానం చేస్తే మనం ఎక్కడ ఉండాలంటే మనస్సులో రెండు భాగాలు ఉన్నాయి, స్వరూప మనస్సు అరూప మనస్సు. ఆ స్వరూప మనస్సులోనే నామము రూపము ఉంటాయి, అరూప మనస్సులో ఏవి ఉండవు. కాబట్టి మనం రెగ్యులర్గా ధ్యానంలో అరూప మనస్సులోకి వెళ్ళాలి. అరూప మనస్సులోకి వెళ్ళటం అంటే ఏంటి, ధ్యానం చేస్తే కళ్ళ ముందే బొమ్మలు కనిపించడం, ఎవరెవరు కనిపించేసి ఇవే ఉండవు. అక్కడ ఆకాశంకి చూస్తే ఉంటుంది, ఖాళీకి ఉంటుంది, అలాగా ధ్యానం చేసుకుంటే ఏమి ఉండదు. దీనికి బెస్ట్ డిస్క్రిప్షన్ ఏంటంటే లాహిరి మహాశయులు చెప్తారు, ధ్యానం చేస్తే ఆయనకి అది పగలు కాదు రాత్రి కాదు, సంధ్యవేళ ఎలాగైతే బాగా చీకటి కాదు బాగా వెలుతురు ఉంటుంది, అలా సన్నటి వెలుతురు కనిపిస్తుంది. దాన్ని అలాంటి వెలుతురు చూస్తున్నప్పుడు అక్కడ నామం ఉండదు, రూపం ఉంటుంది. నామరూపాలు లేని అరూప స్థితిలోకి మనం ధ్యానంలో రోజు వెళ్ళాలి. ధ్యానంలోకి అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే అక్కడ గురువులు వాళ్ళు చెప్పినవి మనకి అర్థం చేసుకోవడానికి అవకాశం మనకి ఇస్తారు. మనకు అలాంటి అవకాశం ఇస్తారు కాబట్టి మనం గురువు చెప్పినవి అర్థం చేసుకోవాలంటే, అలాగే పరమ పూజ గురుదేవ జీవితంలో పరమపూజ గురుదేవుల జీవిత చరిత్రలో ఉంటుంది, నాకు మా గురువు గారు కనిపించారు, ఆయన భవిష్యత్ ప్రణాళిక నాకు చెప్పారు. ఆ భవిష్యత్ ప్రణాళిక తెలుసుకోవాలంటే గురుదేవులు అరూపాస్థితిలో ఉంటారు, అలాగే మనం కూడా ధ్యానం చేసుకుని అరూపాస్థితికి వెళ్తే మనం ద్వారా ఏమన్నా మంచి కార్యక్రమాలు జరగాలి అంటే మనకు గురువులు మనం అరూపస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వదలుచుకున్న జ్ఞానం ఇస్తారు. అంతే తప్ప మనం స్వరూపస్థితిలో ఉండి అవి కనిపిస్తున్నాయి, ఇవి కనిపిస్తున్నాయి, అవి వినిపిస్తున్నాయి, ఇవి వినిపిస్తున్నాయి అనుకుంటున్నప్పుడు ఏవి తెలియదు, వాళ్ళు ఏమి పలకరు, అవన్నీ మన మెంటల్ మేకప్ అంతే. అదే విషయాన్ని పరమపూజ గురుదేవులు గాయత్రి మహాజ్ఞలు ఇస్తారు. గాయత్రితో గాయత్రి మాటతో మాట్లాడుట, నువ్వు సైలెన్స్లోకి వెళ్ళిపోవు, సైలెన్స్లోకి వెళ్ళిపోయి ఆ స్టేజ్లో ఉండి అప్పుడు మనం ఏం అడగదలుచుకున్నా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి, అమ్మకి నివేదించి మళ్ళీ సైలెన్స్లో ఉండాలి, ఉంటే అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది అని చెప్తారు. అది కూడా అరూప స్థితిలో మనం వెళ్ళటమే. ఈ స్వరూప స్థితిని నామ రూప స్థితి దాటి, నామం రూపం దాటాలంటే గాయత్రి చిత్రావళిలో బొమ్మలు గుర్తురావడం కూడా నామరూప స్థితి కాదు, అసలు ఏముండకూడదు, అక్కడ గురువు గారు కనిపించడం కూడా ఉండదు, ఏముండదు, ఖాళీగా ఉంటుంది. అలాంటి స్థితిని మనం ధ్యానంలో ప్రయత్నపూర్వకంగా అభ్యాసపూర్వకంగా రోజు ప్రయత్నం చేయాలి, రోజు అభ్యాసం చేయాలి. చేయగా చేయగా నామరూప అతీత స్థితికి వెళ్తాం. ఇలాంటి స్థితికి వెళ్ళిన భరద్వాజ మాస్టర్ గారి గురించి దీంట్లో ఒక కోట్ చేశారు మాస్టర్. అసలు భరద్వాజ మాస్టర్ స్టడీ వెళ్ళిన ఒక ఆయన అన్నట్ట, బతుకున్న గురువులే గురువులు, శరీరం వదిలేసిన వాడు కాదు అని. అది విని ఈయన భరద్వాజ మాస్టర్కి ఒక రకమైన మంచి అభిప్రాయం లేదు, అంటే చరభిప్రాయం లేదు, దురభిప్రాయం లేదు, మామూలుగా ఉంది. ఆయన షిరిడి వెళ్ళారు, షిరిడి వెళ్ళి సరిగ్గా సమాధి మందిరం ముందు నుంచి వెళ్తూ ఉండగానే ఏదో అయింది మొత్తాన్ని అయిపోయి అక్కడ ఉండపడంగా అలా కూచుండిపోయాను 6 గంటలు పైన. ఆ సమయంలో జరిగింది ఏమిటో నేను పూర్తిగా అందరికీ చెప్పలేకపోతున్నాను అని ఎన్నోసార్లు ఎన్నో చోట్ల భరద్వాజ్ మాస్టర్ చెప్పారని ఇక్కడ మనకు జీవాత్మ గారి పరికరాలను మాస్టర్ ఉదాహరించారు. ఆ విషయం అలా జరిగిన సంఘటన అంతా నేను భరద్వాజ్ గారి మాస్టర్ పుస్తకంలో చదివాను. ఆయనకి ఎప్పుడు నిద్రపోకపోయినా ఏం పర్వాలేదు, ఆకలి వేయదు, ఎవరైనా వస్తే అన్నీ తెలుస్తుంది, ఏం జరుగుతుంది అంతా తెలిసిపోతుంది, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏ స్థితిలో జరుగుతాయి అంటే అరూప స్థితిలో జరుగుతాయి. నిజమైన మనలో పరివర్తన రావాలంటే మనం అరూప స్థితికి వెళ్ళాలి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకుందాం. భవిష్యత్తు విద్యకి ఆధారం ఏంటంటే మనం అరూప స్థితిలో వెళ్ళాలి. అరూప స్థితిలోకి వెళ్ళాలంటే ఇప్పుడు అసలు ఎన్ని తలాలు ఉన్నాయో తెలుసుకున్నాం. అందరికీ మన వాళ్ళకి గోళ్ళంతా కొట్టిన పిండిలాగా పరిచయం, ఇంకా కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్. దాంట్లో ఏమున్నాయంటే పదార్థం శక్తి రెండే ఉన్నాయి. శక్తి ఘనీభవించి ఘనీభవించి పదార్థంగా సూక్ష్మీకృతమైన పదార్థం శక్తిగా ఉంది. అందుకని ఈ రెండు మనం గుర్తుపెట్టుకుంటే ఏడు తలాలు ఉన్నాయి. ఈ ఏడు తలాల్లో మనం ఏడో తలంలో ఉన్నాం, భౌతిక తలంలో ఉన్నాం. ఒక్కొక్క తలంలో మళ్ళీ ఏడు ఏడు ఉంటాయి. అలాగా ఏడు ఇంటూ ఏడు 49. ఈ 49 మరుద్గణాలు అంటారు. వీటికి 49 పైర్స్ అంటారు. ఆ 49 పేర్లు కూడా ఉన్నాయి. కానీ మనం ఒక్క భౌతిక తలంలో ఉన్న ఏడు తలాల సబ్ఫ్లేన్స్ అంటాం, ఉపతలాలు, వాటి గురించి మాత్రమే మనం చదువుకుంటాం తప్ప ఇంకా కాస్మిక్ యాస్ట్రల్ గురించి లేదు. కాస్మిక్ ఫిజికల్లో ఉన్న ఏడు తలాల గురించి స్టడీ చేస్తున్నాం. దాంట్లో ఆ ఏడు తలాల పేర్లు ఏంటంటే ఆది తలము, పైనుంచి కిందకి అనుపాదక తలము, ఆత్మతలము లేకపోతే ఆనంద తలము, తర్వాత విజ్ఞానతలము, తర్వాత మనస్సు. ఈ మనస్సులోనే స్వరూప అరూప మనస్సు. అరూప మనస్సు ముందర ఉంటుంది, దాని కింద స్వరూప మనస్సు, దాని కింద కామతలము, భౌతిక తలము. భౌతిక తలము కింద నుంచి వెళ్తే భౌతిక తలము, కామతలము, మనస్సు, విజ్ఞానతలము, ఆనందతలము, అనుపాదక తలము, ఆది తలము. ఇవే మనకు శరీరంలో ఉన్న షట్చక్రాలకు సంబంధించినవి. భౌతిక తలము మూలాధారము, కామతలము స్వాధిష్టానం, మనస్సు అరూప స్వరూప ఇవి మణిపూరకము, విజ్ఞానతలం హృదయం లేదా అనాహతము, విశుద్ధి ఆనందం, అనుపాదక ఆజ్ఞ, ఆది తలము సహస్రాలు. ఇవి తెలుసుకుంటే ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ అని చెప్పి మనకు చార్ట్ ఒకటి పేజ్ చాలాసార్లు మీకు ఇక్కడ డిస్ప్లేలో పెట్టుంటుంది. దాంట్లో చూస్తే ఫిజికల్ ప్లేన్లో ఉన్న ఏడే మనం స్టడీ చేస్తున్నాం తప్ప కాస్మిక్ ఫిజికల్, కాస్మిక్ ఫిజికల్ దాటిన తర్వాత మళ్ళీ కాస్మిక్ యాస్ట్రల్, కాస్మిక్ మెంటల్, ఆ తర్వాత కాస్మిక్ విజ్ఞానతలం, ఆ తర్వాత కాస్మిక్ నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ. ఇవి ఇవన్నీ ప్లేన్. మనం ఇసోట్రిక్ ఎస్ట్రాలజీ చెప్పుకుంటున్నప్పుడు ఈ తలాల గురించి చెప్పుకున్నాం. ఏ తలాల నుంచి శక్తిధారలు ప్రవహిస్తూ ఉంటాయి మనకు అవి చెప్పుకున్నాం. కాస్మిక్ మైండ్ నుంచి, కాస్మిక్ యాస్ట్రల్ నుంచి, కాస్మిక్ ఫిజికల్ వరకు మనం కాంటాక్ట్ చేయడానికి ఏ రకమైన శక్తిధారలను కాంటాక్ట్ చేయడానికి ఏ రకమైన శక్తి ఉత్పాదక కేంద్రాలు ఉన్నాయి అవి చదువుకున్నాం ఇసోట్రిక్ ఎస్ట్రాలజీలో. అందుకని మనం కాస్మిక్ ఫిజికల్ నుంచి, కాస్మిక్ యాస్ట్రల్, కాస్మిక్ మెంటల్ నుంచి కూడా మనం శక్తిధారలు పట్టుకోగలము. ఎప్పుడు ఇసోట్రిక్ ఎస్ట్రాలజీలో చెప్పిన ఎనర్జీ సోర్సెస్ తెలిసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సప్తఋషులు, అలాగే సప్తమాతృకులు, అలాగే సిరీస్, అలాగే ధ్రువుడు, వీటికి సంబంధించిన శక్తిధారలు, అలాగే రకరకాల అగస్త్యుడు ఇలాగా వీళ్ళందరూ కూడా నక్షత్రాల రూపంలో ఆకాశంలో ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ శక్తిధారలను ఎలాగ స్వీకరించవచ్చు, మనం ఆ శక్తిధారలు మనలో ఎక్కడి నుంచి మనలోకి ప్రవేశించి ఏ చక్రంలోకి వెళ్తాయి, ఈ డీటెయిల్స్ కొంచెం మనం అక్కడ బ్రీఫ్గా టచ్ చేసాం. డీటెయిల్గా కాదు కానీ అవన్నీ కూడా మనకు చేస్తే తప్ప మనకు అర్థం కావు. ఏమి చేస్తే, సాధన చేస్తే. ప్రస్తుతం అయితే మనకు తెలిసేది ఏంటంటే భౌతిక తలంలో భౌతికము, భౌతిక తలంలో కామతలము, భౌతిక తలంలో స్వరూప అరూప మనస్సులు, భౌతిక తలంలో విజ్ఞానతలం, భౌతిక తలంలోనే ఆనంద తలం అనే ఉపతలం, ఇవన్నీ ఉపతలాలు. భౌతిక తలంలోనే అనుపాదకం, భౌతిక తలంలోనే ఆది. ఇంత మాత్రమే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఎప్పుడైతే మనం స్వరూపా నుంచి అరూపాకి వెళ్ళామో మనకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరం బ్రహ్మ. అందుకని మనం ఏదన్నా ప్రశ్న వేసుకుంటే, మనకు ఏదన్నా ఒక ప్రశ్న ఉంటే ఆ ప్రశ్నకి ఆన్సర్ ఎక్కడొస్తుంది? మనం ధ్యానంలో స్వరూప అంటే నామము రూపము కలిగిన లోవర్ మైండ్ నుంచి హయ్యర్ మైండ్, ఎప్పుడైతే మనం మన చేతనత్వం ఒక జంప్ చేసిందో లేకపోతే ప్రయాణించి దాంట్లో చేరుకుందో, అరూప మనస్థితిలోకి చేరుకుందో, హయ్యర్ మైండ్లోకి చేరుకుందో, అప్పుడు ఆటోమేటిక్గా మనకు ప్రతి ప్రశ్నకి ఆన్సర్ అక్కడ ఉంటుంది. ఆ ప్రశ్నకి ఆన్సర్ రెడీగా ఉంటుంది. చేయాల్సింది ఏంటి? సాధన ద్వారా నామ రూప రహిత స్థితికి వెళ్ళాలి. నామరూపాలు ఎక్కడి నుంచి పడతాయి? నామమైన రూపమైన అన్ని ఆకాశంలోంచి పడుతుంది. ఆకాశంలోంచి రూపం వచ్చేస్తుందంటే ఆకాశం అన్నిటికీ మూలం. ఆకాశంలో ఈథర్ అనే పదార్థం ఉంది, అది అన్నిటినీ సృష్టి చేయగలదు. ఆకాశంలో ఉన్న శక్తి ఒకసారి మన హృదయం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులను వాడుకుంటుంది. ఆ ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులే పొహెట్, ఇంగ్లీష్లో మన సీక్రెట్ డాక్టర్లో వస్తుంది పొహెట్. ఇచ్చాశక్తి ఇది అయిపోవాలి అంటే అయిపోదు అనమాట, దట్ ఈజ్ పొహెట్. నెక్స్ట్ జ్ఞానశక్తి, అలాగే క్రియాశక్తి. అట్లనే ప్రాణము క్రియాశక్తి కుండలిని శక్తి, ఇలాగే వీటికి పేర్లు మార్పులు ఏమున్నా సింపుల్గా ఇన్ని పేర్ల గందరగోళం పక్కన పెట్టేస్తే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అని చెప్పుకుంటే సరిపోదు. ఈ మూడే ఆకాశంలో ఉన్న మొత్తాన్ని భౌతికంగా వ్యక్తం అవటానికి కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటాం. మనం కూడా మన హృదయంలోకి ప్రవేశించి మన హృదయంలో ఉన్న ఆకాశాన్ని దర్శించి, దర్శిస్తామంటే ఖచ్చితంగా దర్శిస్తాం, అక్కడ ఉన్న ఈ శక్తి స్వరూపం ఏదైతే ఉందో ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి. పరమహంస యోగానంద గారు అంటారు, నేను ధ్యానంలో చూశాను ఒక పెద్ద ట్రయాంగిల్ కనిపించింది, విశ్వం అంతా దాంట్లో చేస్తుంది, ఇది బ్రహ్మయోని అంటాం అని ఆయన చెప్తారు. అది ఆయన చెప్పడం కాదు, ఇక్కడ వింటున్న మీ అందరూ కూడా చెప్పగలుగుతారు. ఎప్పుడు ధ్యానం చేసి ఇక్కడంతటి క్లాసులో చెప్పుకున్నాం మనం హృదయం అని, ఆ హృదయంలోకి ప్రవేశించి హృదయంలో ఉన్న శక్తిని దర్శించటం. దీనికి మాస్టర్ ఇచ్చిన మంత్రం హ్రీం అనే బీజాక్షరం చేస్తే మన హృదయంలోకి లీనమైపోతాం. మన మనస్సు చెవుల ద్వారా బయటికి, కళ్ళ ద్వారా బయటికి, నోటి ద్వారా బయటికి, చర్మం ద్వారా బయటికి వెళ్ళిపోయే మనస్సు హ్రీం 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 అని బీజాక్షరాన్ని జపించడం వల్ల హృదయంలో మునకలు వేస్తుంది, హృదయంలోకి లయం అయిపోతుంది. మెల్లిగా మెల్లిగా మనం నిద్రపోతున్నప్పుడు ఎవరన్నా గమనించారా నిద్ర ఎలా వస్తుంది అని? ఎవరికన్నా తెలుసా నిద్ర వచ్చే ముందు స్థితులు ఏమన్నా తెలుసా అని మిమ్మల్ని అడుగుతుందని నాకు తెలుసు అనుకోబోయాను. మనం రోజు నిద్రపోతాం కానీ నిద్ర ఎలా వస్తుంది ఎవరికి తెలియదు. రోజు మెలకు వస్తుంది కానీ ఎలా మేలుకుంటామో తెలియదు. మీరు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి, నేను హాయిగా వింటుంది. కాకపోతే మనకు సప్తశతిలో నిద్ర ఎలా వస్తుందో చెప్తారు. సప్తశతి పారాయణ చేస్తాం, సప్తశతి పారాయణ చేస్తాం కానీ నిద్ర ఎలా వస్తుందో చదువుతామా? ఈసారి చదవండి సప్తశతి, నిద్ర ఎలా వస్తుంది? మొట్టమొదటి కళ్ళు గొడుగు అవుతాయి, తర్వాత ఇదిగో ఇదవుతుంది, తర్వాత అదిగోతుంది, తర్వాత మెల్లిగా శ్వాస తగ్గిపోతుంది, నిద్రలో వెళ్ళిపోతుంది. కాబట్టి మొదట నిద్ర రావాలంటే ఏం జరుగుతుందో, వాట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ చెప్తారు దాంట్లో చండీ సప్తశతిలో. ఒకసారి చదవండి, చదివితే ద ప్రాసెస్ ఆఫ్ స్లీప్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రాసెస్ ఆఫ్ డెత్. బోత్ ఆర్ సేమ్, స్లీప్ అండ్ డెత్ ఆర్ సేమ్. స్లీప్ ఈజ్ ఆఫ్ షార్ట్ పీరియడ్, వైల్ డెత్ ఈజ్ ఆఫ్ లాంగ్ పీరియడ్. We awake in the same body when we sleep. We awake in another form, in another body, in case of death. There is the only difference. In sleep, we remember everything. We death, we forget everything. Because we lose our consciousness. Losing consciousness is called death, and keeping consciousness is called life. So even while one person is facing the ordeal of death, if he keeps his consciousness alive, if he keeps his consciousness without any break, without any break in the consciousness, if he keeps his consciousness, he lives in another body without any break and remembers all his past lives. Mana gata janmalanni manaku gurtundalante mana chetanatvamlo ekkada loop holes undagoddu, ekkada break undagoddu. Manaku 10 rojula kritam em tinnamante teliyadu. Poddun tiffin chesam, ivvaala bhogi pandaga, మధ్యాహ్నం అన్నం తిన్నాం, సాయంత్రం మళ్ళీ ఏదో పొద్దున ఏం తిన్నావు చెప్పు చూద్దాం అంటే కొందరు గుర్తుంటుంది, కొందరు గుర్తుంటుంది, మనకి ఇవాళదే గుర్తుంటుంది. సో దేర్ ఈజ్ ఎ గ్రేట్ లూప్ హోల్ ఇన్ అవర్ కాన్షియస్నెస్. అలాంటిది మనకు జన్మలన్నీ ఎందుకు గుర్తుంటాయి? కృష్ణుడు అలాగే అంటాడు, నాకు అన్ని గుర్తున్నాయి, నీకు గుర్తులేదు, అంత కోతలు కొయ్యకు, నేను సూర్యుడికి చెప్పావా వాడికి చెప్పావా అంటున్నావు, ఖచ్చితంగా చెప్పాను. ఎలాగ చెప్పగలిగాడంటే దేర్ ఇస్ నో లూప్ హోల్, దేర్ ఇస్ నో బ్రేక్ ఇన్ హిస్ కాన్షియస్నెస్. మనం కూడా అలాంటి నో బ్రేక్ ఇన్ అవర్ కాన్షియస్నెస్ తెచ్చుకుంటే మనం కూడా అలాగే ఎన్ని జన్మలైనా గుర్తుంటాయి, ఎవరెవరితో ఏమేం చేసాం, మాస్టర్ మేకతో నడుస్తూ దానికి ఏదో మంత్రం చెప్పారు, నేను చాలా ఆనందించాం అని చెప్పి రాశారు ఒక. అలా మీరు కూడా చేయొచ్చు. వెన్ ఫస్ట్ గురువు చెప్పింది అర్థం కాదు, అసలు గురువు ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఆయన బాధ ఏంటి, అసలు ఎందుకు ఈ గౌరవంత మన మీద ఎలాగో చెప్పేస్తూ ఉన్నాడు, ఆయనకి ఏం పని లేదా, ఇంకా మనం పట్టుకుని ఇలాగ వచ్చి ఈ ఆసాధన చేసి ఈ సాధన చేసి సావిత్రి గాయత్రి కొండం లేకపోతే ఇంకోటి అంతర్యాగం యజ్ఞం చేయి, వాతావరణ కాలుష్య నివారణ సద్బుద్ధి ప్రవర్ధన అర్థం విశ్వదయ్యం, అయితే భూమి అంత స్వర్గంగా అవసరం ఎందుకు ఆచరించాలని అడిగారు ఎవరన్నా. ఎందుకు అడగమంటే మనకు అది ఇంత పూర్తిగా తెలియదు, క్వశ్చన్ చేయడానికి కూడా ఎప్పుడు తెలుస్తుంది మనం ధ్యానంలో. అసలు నా గురుదేవులు ఏం చెప్తున్నారు ఇదంతా పర్పస్ క్లియర్గా అర్థం కాదు అనే ఒక భావనతో మనం ధ్యానంలో అరూపస్థితి వెళ్తే తెలుసు. ఆ అరూపస్థితిలోకి వెళ్తాం అనేది భవిష్యత్ విద్యకు ఆధారం. ప్రస్తుతం మనం అందుకే ఎక్కడున్నామంటే భౌతిక తలంలోని 7 తలాలు, ఉపతలాలు, మెటీరియల్ కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో సప్లైన్స్లో 7, అంటే మిగతా 42 గురించి తెలియవు అని చెప్తున్నారు మాస్టర్. ఆ 7 తలాల్లో మళ్ళీ భౌతికము, కామమయము, తర్వాత మనస్సులో స్వరూప అంటే హాఫ్, 2.5, మనదంతా 2.5 చుట్లు చుట్టుకుంది అని చెప్తారు. అలాగే మనకున్న మతాలు, మనకున్న ధర్మ సాహిత్యం అన్నీ కూడా ఈ 2.5 చుట్లలోనే దాక్కుంటుంది తప్ప దాటడం, అంటే భౌతికం గురించి ఉంటుంది, కామం గురించి ఉంటుంది, అలాగే నామరూపాలకు సంబంధించి ఉంటుంది. ఇప్పుడు ఒక దేవత గురించి చెప్పారనుకోండి, ఆ దేవతలందరూ నామము రూపము కలిగిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ కాస్మిక్ ఫిజికల్, కాస్మిక్ యాస్ట్రల్, కాస్మిక్ మెంటల్ వరకే, అంటే ఆ తర్వాత దాటి ఉండరు. అక్కడ వరకు ఉన్న వాళ్ళ గురించి మనం కాస్మిక్ ఫిజికల్లో మాట్లాడుకుంటున్నాం, కాస్మిక్ మెంటల్లో ఉంటారు దేవతలు, మనం కాస్మిక్ ఫిజికల్లో మాట్లాడుకుంటున్నాం. కాస్మిక్ ఫిజికల్లో మాట్లాడుకోవడానికి మెంటల్ వాళ్ళ గురించి కరెక్టా అంటే కొంత కరెక్ట్ కొంత కాదు. అందుకని మాట లేకపోతే, మాట్లాడకపోతే ఏంటి, మనం ఎప్పుడైతే నామరూప రహిత స్థితి అరూప స్థితికి వెళ్ళామో మనం మౌనంలో వెళ్ళిపోతాం. అటు మౌనంలో వెళ్ళిపోవటం అంటే నామము రూపము రెండు ఉండవు. నామం ఎప్పుడు వస్తుంది, రూపం ఉంటేనే వస్తుంది, రూపం ఉంటే దానికి ఖచ్చితంగా నామం ఉంటుంది. కుక్క అన్నాం అనుకోండి, కుక్క అంటే మనకు మెంటల్గా ఒక పిక్చర్ వచ్చింది, అసలు ఎప్పుడూ చూడని ఒక జంతువుని చూసాం, దానికి పేరు పెట్టలేదు ఇంకా, కానీ పేరు లేదు కానీ రూపం ఉంది కదా, కాబట్టి ఇప్పుడు ఏదో పేరు పెడతాం దానికి. ఇప్పుడు సైంటిస్టులు ఏదో ఒక గ్రహం కనుక్కుంటారు, వాడి పేరే పెట్టేసుకుంటాడు. సపోజ్ కిషోర్ ఒక సూర్యుడిని చూశాడు కొత్తగా, ఆ సూర్యుడికి పేరు కిషోర్ అని పెడతాడు, తప్పేం లేదు. కిషోర్ అంటే కిషోర్ అబ్బాయి కనిపించవచ్చు, కిషోర్ గ్రహం కనిపించవచ్చు, కిషోరైన సూర్యుడు కనిపించవచ్చు. అందుకని ఒక నామానికి ఒక రూపం, ఒక రూపానికి ఒక నామం, విడతీయరాని సంబంధం కలిగి ఉంటుంది. మనం మనస్సు ఆ నామరూపాల్లో ఇరుక్కుపోకూడదు. నామరూపాతీత స్థితి రావాలి. గుణాతీత, నామాతీత, రూపరహిత స్థితి రావాలి. ఆ స్థితి వస్తే మనకు ఆధ్యాత్మిక విద్య అర్థమవుతుంది. కాబట్టి మాస్టర్ ఒక సెంటెన్స్ చెప్పారు అనుకుందాం. ఆ సెంటెన్స్ అర్థం కావాలంటే మనం ఎక్కడుండి వినాలి? అరూప స్థితిలో ఉండి వినాలి. అంటే ఏంటి? ఎవరు చెప్తున్నారు అనే దాని మీద కానీ, ఎలాంటి సబ్జెక్టు అనే దాని మీద కానీ, ఓ ముందరే అభిప్రాయం, ముందరే మనకు తెలుసును, ముందరే మనకు తెలియదు, అలాంటివి ఏమీ లేకుండా చాలా నార్మల్గా వినాలి. చెప్తున్న వాళ్ళ మీద ఒక గౌరవం, భక్తి ఉండటం మంచిది. అంతే తప్ప వాళ్ళు చెప్తేనే రైడ్, ఇంకెవరు చెప్పినా వినాలి అనకూడదు. అప్పుడు మనం వాళ్ళు చెప్తున్నది అర్థం చేసుకునే స్థితిలోకి వెళ్తాం. ఇంకా ఇంకా అసలు ఈ భౌతిక విద్యకి ఆధారం, సారీ, వచ్చే భవిష్యత్తులో వచ్చే విద్యకి ఆధారం ఏమిటి అంటే, సమస్తము ఆకాశంలో ఉంది. ఆకాశంలో ఏముంది? ఈథర్ ఉంటుంది. ఈ ఈథర్ తోటి అన్ని తయారవుతాయి. ఈథర్ బాడీ చెప్తాను చూసారా, ఫస్ట్ ఈథర్, సెకండ్ ఈథర్, థర్డ్ ఈథర్, ఫోర్త్ ఈథర్, ఫిఫ్త్ ఈథర్, సిక్స్త్ ఈథర్, సెవెంత్ ఈథర్ అని యాగకుల మహర్షి గారు దాంట్లో. ఆ ఈథర్ అంటే ఆ తలానికి సంబంధించిన పదార్థం. ఈ పదార్థంతోనే మొత్తం అంతా తయారవుతుంది. ద కాస్మిక్ సబ్స్టెన్స్, ఈ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో, మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతి ఏదైతే ఉందో, ఆ మూల ప్రకృతిని ఈ మనం రకరకాల పేర్లతో పిలుస్తూ చివరికి ఏం చేశారంటే, వీళ్ళు ఈథర్ అన్నారు. ఈ ఈథర్ ఏం చేస్తుందంటే, ఎన్నిటినన్నా దాంట్లో నుంచి సృష్టించగలము. మరి ఈథర్ ఉంది, మనం సృష్టించగలుగుతున్నాడు. మనకు తెలుసు ఇప్పుడు ఇవన్నీ, ఇవన్నీ విన్న తర్వాత మనకు తెలుస్తుంది ఆకాశంలో ఉన్నది ఏంటంటే ఈథర్, మూల ప్రకృతి ఉంది. ఆ మూల ప్రకృతి ఎన్ని రకాలుగా ఉన్నదాన్ని మార్చచ్చు. దాంట్లో ఏదైనా తయారు చేయచ్చు, ఏది కావాలంటే తయారు చేయచ్చు. మరి ఏది కావాలంటే అంటే ఇచ్చాశక్తి. మళ్ళీ ఎలాంటిది కావాలి? దానికి కావాల్సిన జ్ఞానం, జ్ఞానశక్తి, తర్వాత క్రియాశక్తి. ఈ మూడు ఉంటేనే మనం ఈథర్ తోటి ఏ రకమైన నామరూపాలు కావాలన్నా తయారు చేయించుకోగలం, తయారు చేసుకోలేం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? కొంత అర్థం అవుతుంది. ఏమని? ఆకాశం ఉంది, ఆకాశంలో మూల ప్రకృతి ఉంది. ఈ మూల ప్రకృతిని ఉపయోగించుకోవాలంటే మనకు ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు ఉండాలి. కాబట్టి తాహిరి మహాచారి వారి గురువు గారు స్వామి బాబాజీ ఎలాగైతే బంగారు కోట అప్పటికప్పుడు పెద్ద భవనం నిర్మించారు, అలాగా మన సభ్యులందరూ కూడా ఎవరైనా సరే లాంటిది నిర్మించగలిగే శక్తి ఎప్పుడు వస్తున్నారని, ఈ ఆకాశంలో ఉన్న ఈథర్ని, ఈ మూల ప్రకృతిని ఉపయోగించగలిగే స్థితిలోకి మనం ఎదిగితే వస్తుంది. ఎదిగితే అంటే అందరు మనకు అక్కడ ఏమున్నాయి, ఆకాశంలో శక్తులు ఏమున్నాయి, ఇచ్చాశక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది, క్రియాశక్తి ఉంది, ఈ మూడు బాగా తెలియాలి. ఊరికే మాకు జ్ఞానశక్తి అంటే జ్ఞానం అండి, ఏముంది దాంట్లో అనపడదు, ఏమీ లేదు. జ్ఞానంలో ఏముంటుంది? జ్ఞానం అనే మాటలు ఏముండదు. జ్ఞానం అని సంపాదిస్తే వస్తుంది, అదేంటో ఇన్నిసార్లు విన్నాం మనం. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్ణం, అనాహారం, విశుద్ధి, అగ్ని, దాంట్లో ఏ ఒక్కదాన శక్తి అన్నా మనకు తెలుసా? మూలాధారంలో వం శం షం సం అనేది, వం అనే అక్షరం యొక్క శక్తి ఏంటి? లేకపోతే నాభిలో అగ్నితత్వం రం, రం అనే బీజాక్షరం, ఆ అక్షరం యొక్క శక్తి ఏంటి? లేకపోతే విశుద్ధిలో హమ్, హమ్ అనే అక్షరం శక్తి ఏంటి? మరి గాయత్రి మహాజ్ఞంలో గురువు గారు ఇచ్చారు. ఎవరైతే కొంతకాలం పాటు ఈ హమ్ అనే బీజాక్షరం చేస్తారో వాళ్ళకి ఇది వస్తుంది. మనం ఎప్పుడైనా ప్రయత్నం చేసామా? దేని గురించి ప్రయత్నం చేయాలనుకుంటున్నాం? అక్షరం యొక్క శక్తి గురించి. హమ్ అనే అక్షరం ఏం చేస్తుంది? ఓం అనే అక్షరం ఏం చేస్తుంది? ఇంకా గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు, ఒక్క అక్షరం తత్ అనే అక్షరం ఏం చేస్తుంది? లేదా ప్రచోదయాత్ ఏం చేస్తుంది? ఇవన్నీ మనం చూసామా? ప్రయత్నం చేస్తున్నామా? తెలుసుకోవాలి. విన్నంత మాత్రాన బాగుంది, ఏదో అన్నంత మాత్రాన మనకు వచ్చి పడేది ఏమీ లేదు, వేస్ట్. దాని బదులు విన్న దాంట్లో ఏదో కొంత ఏదో ఒక్క అక్షరం సరే తత్ స వి తుహు ఏదో బాగుంది నేను తుహు అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ధీ ఉంది ధీమహి. ధీ అనేది కాలేయం దగ్గర న్యాసం చేసుకోవాల్సిన అక్షరం. అక్కడ సూర్యచక్రం ఉంది. సూర్యచక్రం ఏం చేసింది, సూర్యుడు మూడు స్థితుల్లో త్రయీమూర్తి. సూర్యనారాయణుడు ఒకడు, సూర్య హృదయంలో ఉన్నవాడు, సూర్యుడు భౌతిక సూర్యుడు అంటే సూర్యుడు, సూర్యుడు యొక్క మనస్సు లేదా సూర్యుడి చేతత్వం, దాని వెనకాలన్న ఆత్మతత్వం. మొదటిది ఆత్మ, రెండు మనస్సు, మూడు భౌతిక సూర్యుడు, ఇలాగ త్రయీమూర్తి. ఆ త్రయీమూర్తి అయిన సూర్యుడు యొక్క తేజస్సులోకి వచ్చిన ప్రాణం భౌతిక సూర్యుడి నుంచి మనకు వస్తూ ఉంటుంది. అది మన సూర్యచక్రంలో మనం దాన్ని స్థాపన చేసుకోవాలి. ధీమహీలో ధీ అనే అక్షరం న్యాసం చేసుకున్నప్పుడు ఈ కాలేయం దగ్గర కుడివైపు పక్కటి ముక్కల కింద ధీ అని న్యాసం చేసుకుంటే సూర్యుడి నుంచి ఆ బంగారు కాంతి మనలోకి ప్రవేశించినట్టు మనం భావన చేసుకోవాలి. చేసుకోగా చేస్తే ఒకరోజు నిజంగానే తలుచుకోగానే టక్ అనేలాగా ప్రాణశక్తి మనలో ప్రవేశించి ఏం చేస్తుంది, అక్కడి నుంచి పది చోట్లకి వెళ్ళిపోతుంది. రెండు కళ్ళకి, రెండు చెవులకి, రెండు ముక్కులకి, ఆరు నోటికి, ఏడు ఇంకా విశుద్ధిగా ఒకటి మర్మాంగానికి గుహ్య ఇంద్రియాలు, ఇలాగ మొత్తం పది చోట్లకి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా మనకు బాగా తెలుస్తుంది. నిద్రకి డబుల్ లేదా నిద్రకి బాడీ దాంట్లో ఉంటుంది. మరి అందుకే మనం ఆ ధీ అనే అక్షరాన్ని అలా చేస్తున్నామా, ఇదంతా ఎందుకు చెప్పుకుంటామండి. ధీ అనే అక్షరంకి ఒక రూపం ఉంది, దానికి ఒక ధీ అనే నామం ఉండాలండి. మనం ఈ రెండు దాటి వెళ్తే ధీ అనేది నామరూప అతీత స్థితిలో కూడా ఉంటుంది, అక్కడి నుంచి వస్తున్నాం. అందుకని అలాంటి ఒక అక్షరం పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయడం మొదలు పెడితే, రెండు అక్షరాలు, మూడు అక్షరాలు, అలాగే 24 అక్షరాల్లో ప్రయత్నం చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం నామరూప అతీత స్థితి అనేది ఏమిటో తెలుసుకుని ఫస్ట్ రూపస్థితి అంటే ఏమిటో తెలియాలి. సినిమాల్లో చూపిస్తాడు సార్, మనిషి కనబడకుండా మాటలు వినిపిస్తుంటాయి. అక్కడ రూపం అనే స్థితి లేదు, కానీ నామం లేకపోతే శబ్దం అనే స్థితి ఉంది. శబ్దము రూపము రెండూ లేని స్థితికి వెళ్ళాలంటే మనకు ఒక సాధనా విధానం చెప్పుకున్నాము ఇన్స్ట్రక్టర్ ఎస్టార్ మీద. అది మాస్టర్ మనకి ఇచ్చారు ఆల్రెడీ. ఇప్పుడు తేజ ఇక్కడ ఒక లోగో ఉంటుంది కదా, దాంట్లో మీన రాశి పక్కన కుంభరాశి, కుంభరాశిలో రెండు ప్యారలల్ లైన్స్ ఇలా ఇలా పరిగెడుతుంది. దాన్ని బాగా ధ్యానం చేస్తే మనం అరూపాస్థితిలోకి వెళ్తాం. ఎక్కడైతే శబ్దము, ఎక్కడైతే వెలుగు పుడుతున్నాయో, అంటే శబ్దం ఒక చోట నుంచి పుడుతుంది, వెలుగు ఒక చోట నుంచి పుడుతుంది, ఆ రెండు ఎక్కడి నుంచి పుడుతున్నాయో ఆ స్టేట్ ఆఫ్ మైండ్, ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్కి ఈ సాధన చేస్తున్న వాడి కాన్షియస్నెస్ ఉద్ధరించబడుతుంది. ఆ రకంగా గురువు యొక్క ఉపదేశం, గురువు యొక్క ఆదేశం, గురువు యొక్క సాహిత్యం, ఆచార్యం ఎన్నో వచ్చుకాలి. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మనం అరూపాస్థితికి వెళ్ళాలి. అరూపాస్థితికి వెళ్ళడానికి కుంభరాశి సింబల్ ఏదైతే ఉందో దాన్ని బాగా ధ్యానం చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా అరూపాస్థితికి వెళ్తాం. అరూపాస్థితిలో గురువు యొక్క సందేశాలు మనం వినగలం. మాస్టర్ మాకు ఏదన్నా చెప్పాలి, ఫిజికల్గా చెప్తేనే సరిగ్గా వినట్లేదు. ఇప్పుడు మాస్టర్ ఫిజికల్గా కాదు కదా, స్పిరిచువల్గా ఈ బ్రహ్మాండం అంతా నిండి ఉన్నారు. అలాంటప్పుడు ఆయన చెప్పింది ఎంత బాగా మనం రెడీగా ఉండి అర్థం చేసుకోవడం. అందుకని ఇవాళ భవిష్యత్తు విద్య యొక్క ఆధారం ఏంటి అంటే అరూపాస్థితి. అరూపాస్థితి ఊరికే నోటితో చెప్పుకోవడం, పుస్తకాలు చదవడం ఇలా ఉంటుంది, టా టా అనేది తీసేయాలి మన మాటల్లోంచి. ఇలా ఉంది అని చెప్పాలి మీరందరూ, అరూపాస్థితి ఇదిగో ఇలా ఉంటుంది నేను చూశాను, నేను అనుభూతి చెందాను అని చెప్పే స్థితికి మీరందరూ బాగా సాధన చేసుకోవాలి. సాధన చేసుకుని మాస్టర్ ఇచ్చిన ఈ జ్ఞానం అంతా మీ సొంతం చేసుకోవాలి. సొంతం చేసుకొని ప్రపంచానికి అంతా చెప్పాలి. అది మాస్టర్ గురించి. ఇలాగ మనం ఈ జీవాత్మ దాని పరికరాల్లో భవిష్యత్ విద్యకి ఆధారమైన అతి ముఖ్యమైన ఫౌండేషన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి తెలుసుకోవడానికి కూడా ట్రై చేసాం. మీ అందరికీ కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటాను. ఒకవేళ ఏమన్నా అలాంటి పరిస్థితి లేకుండా అడగండి, డౌట్స్ ఉంటే మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా డీటెయిల్గా చెప్పుకుందాం. ఎంత కవర్ చేసుకున్నాం సబ్జెక్టు, ఎంత ఎక్కువసేపు వీటి గురించి చర్చించుకున్నాం అనే దానికంట ఎంత ఎక్కువసేపు ధ్యానం చేసుకున్నాం, ఎంత ఎక్కువసేపు మనం ఆ మౌన స్థితిలోకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాము అనేది చాలా ముఖ్యం. నేర్చుకునేటప్పుడు కష్టపడాలి, వచ్చేసిన తర్వాత ఇంకా కష్టపడక్కర్లేదు. మళ్ళీ 10 మందికి చెప్పాలి. మనం నేర్చుకుని మన దగ్గర ఆపేయకూడదు, మనం నేర్చుకుని ఇంకో 10 మంది అది నేర్పాలి. వాళ్ళు కూడా దాంట్లో ప్రవేశించేటట్టుగా మన చేతనైన సహాయం చేయాలి. అప్పుడు నిజంగా గురువుకి మనం ఏమన్నా పనిచేసినట్టుగా చెప్పుకోగలం. లేకపోతే ఏముంది, ఏమీ లేదు. అలా చేయకూడదు. అందుకని ప్రాక్టికల్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్, దృష్టిని సారించి చక్కగా అందరూ అరూప స్థితిలో ప్రవేశించాలి. మౌనం అంటే ఏంటో బాగా అర్థం కావాలి. ఆ స్థితిలో ఉండి గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది అది భూమి మీద అందరికీ పంచాలి. ఈ రకంగా మిషన్ ఆర్కే అంటే ఎస్ మాస్టర్ రోగరహిత జీవితం, వృద్ధాప్యం లేని జీవితం, అలాగే అంతా సమృద్ధిగా శాంతంగా భూమి స్వర్గావతరణ అనే లక్ష్యం ఏదైతే ఉందో మిషన్ ఆర్కిటెక్ట్, ఆ మూడు మనం సాధించడానికి మాస్టర్ అసలు ఏం చెప్పారో అర్థం చేసుకోవడానికి ఆ రూప స్థితిలోకి అందరం వెళ్దాం. అందరం ఆ మౌనంలో కోలలాడము. మాస్టర్ ఎస్ నా వాళ్ళందరూ నేను కోరుకున్నట్టుగా ఉన్నారు అని ఆయన ఆనందించాలి. అలాంటి స్థితికి మీరందరూ అందరం నేను కూడాను నాకేం వచ్చనుకోకూడదు, మనందరం కలిసి ప్రయాణిద్దాం, గురుదేవుడికి ఆనందం కలిగిద్దాం, జగద్గురు ప్రణాళికకి మనం అంటూ మనం పనిచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిహార ఇంద్రియ మార్గేణ మహిమహించ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు లోకా సమస్త సుఖినో భవంతు. హరే వర్షదు వర్జన్య పృథ్వీ సస్యచారిణి యశోయం క్రోహరయో బ్రాహ్మణ సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్య అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాస్తధనాస్సంతు జీవంత శరణాంశనం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థామా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.